యహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామయుడివైన తండ్రి, కృపగలిగిన దేవ, ఉదయకాలమందు మీ పాద సాన్నిధ్యమునకు మేము వచ్చి మీ యొక్క వాక్యమును ప్రభువానైనా చదువుటకును ధ్యానించుటకును ప్రభువా మీరిచ్చినటువంటి కొద్ది సమయం నిమిత్తం మీ పాదములకు వందనములు తండ్రి. మేము ధ్యానించేటువంటి ఈ వాక్యము మా హృదయములకు ప్రయోజనకరమైనదిగా చేయవలనని క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యోనా పత్రిక మీరు చూసినట్లయితే దానిలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి చాలా చిన్నవి. ఈ దినమందు ఈ యోనాను గురించి కొంత ఆలోచించవలనని నేను కోరుతున్నాను. దీనిని దాదాపు ఒక 10 నిమిషాల్లో మీరు పూర్తిగా చదివేయగలరు, కాబట్టి దీనిని సరిగా మనం కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలని అంటే మొదటిగా ఈ యోనా పత్రికలోని 4 అధ్యాయములను ఒకే సిట్టింగ్లో చదివేసి ఆ తర్వాత ఈ యొక్క ఆడియోను వినటానికి ప్రయత్నించండి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉండగలదు. ఈ యోనా కథ మనకందరికీ తెలిసినటువంటిదే. చిన్నప్పుడు సండే స్కూల్స్లోను, తర్వాత చర్చ్లో చాలాసార్లు చెప్పటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యోనా కథ మనం విన్నప్పుడు చాలా నమ్మశక్యం కానిదిగా ఉంటుంది. ఎందుకంటే యోనా చేప కడుపులో 3 రోజులు బ్రతికి ఉండటం అనేటువంటిది ఇప్పుడు మనం ఊహించం. క్లుప్తంగా ఒకసారి మనం చూద్దాం. దేవుడు యోనాను పిలిచి, యోనా తన ప్రవక్త, యోనాను పిలిచి ఏమన్నాడంటే, నీవు నినివే పట్టణమునకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్పి తన యొక్క వార్నింగ్ను వారికి తెలియజేయమని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ విషయము తనకు ఇష్టం లేదు కాబట్టి యోనా ఏం చేశాడంటే తర్షీషుకు పోయేటువంటి మరొక ఓడను ఎక్కి దానిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇంతలో పెద్ద తుఫాను వచ్చింది. అలల చేత ఆ యొక్క ఓడ కొట్టబడుతున్నది. ఎవరికి ఏమి అర్థం కాలేదు. అందరూ ప్రాణ భయంతో ఉన్నారు. ఎప్పుడు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో తన వల్లనే వచ్చిందని తనకు తెలుసు యోనాకు. తాను ఏం చేశాడంటే ఓడ యొక్క క్రింది భాగమునకు వెళ్ళి అక్కడ గాఢ నిద్రపోతా ఉన్నాడు. మిగిలిన వారందరూనేమో ప్రాణభయం చేత వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తూ దాని నుండి కాపాడబడవలనని మొక్కుకుంటూ ఉంటే ఈ యోనానేమో ఓడ క్రింది భాగమునకు పోయి అక్కడ నిద్రపోతా ఉన్నాడు. ఈ సమయంలో ఓడ నావికుడు అటు వెళ్ళినప్పుడు ఈ యోనా గాఢ నిద్రలో ఉండటం చూచి, ఓయి నిద్రపోత, లేచి నీ దేవుని స్మరింపుము, ఆయన మనలను తప్పించవచ్చేమో అని చెప్పి మందలించి లేపాడు. ఈ సమయంలో ఓడవారు ఏం చేశారంటే ఎవరి వలన ఇది జరిగినదో తెలుసుకోవాలని చెప్పి చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా మీదకి వచ్చింది. యోనాని అడిగారు, ఏం జరిగింది బాబు, నువ్వెవరివి, ఏంటి సంగతి చెప్పు అని అంటే తాను జరిగిన విషయం అంతా చెప్పాడు. తను ఈ విధంగా దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోవాలని తర్షీషుకు ప్రయాణిస్తున్నట్లుగా కూడా చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు వాడు మరింత భయపడ్డారు. భయపడి, ఈ విధంగా నువ్వు ప్రయాణిస్తున్నావా, దీనివల్లనే ఈ విధంగా జరుగుతున్నదా అని చెప్పేసి వారు భయపడ్డారు. కానీ ఆ విషయం పూర్తిగా తెలిసినటువంటి యోనా మాత్రం కిందకి వెళ్ళి నిద్రపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటాం, మరి ఇలా ఉన్నది పరిస్థితి అంతాను, మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఓడని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇది సర్దు మనగట్లేదు, కాబట్టి ఏం చేయాలంటావు అని తననే అడిగారు. యోనానే అడిగినప్పుడు ఓడవారు తాను ఏమని చెప్పాడంటే, తనను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు ఈ యొక్క తుఫాను అణిగిపోతుందని తానే చెప్పాడు. అంటే తను గ్రహించుకొని తన తప్పును తెలుసుకొని దానికి తనకు శిక్ష అదే తగును అని చెప్పి తాను నిర్ణయించుకొని ఆ శిక్షణ వారికి తెలియజేశాడు. దీంతో మనకేం తెలుస్తుందంటే, తను గ్రహించుకునేటట్లుగా తనకు ఏ శిక్షకు అర్హుడో ఆ శిక్షను వారికి తెలియజేసినట్లుగా మనకి తెలుస్తా ఉన్నది. అయితే ఓడవారు వెంటనే అతనిని లేపి వెంటనే ఆ సముద్రంలో పడవేయకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఇంత మనతో పాటు ప్రయాణించేటువంటి ఒక మనిషిని లేపి కండ్ల ముందే నీళ్ళలో ఏం పడేస్తామని చెప్పి ఇంకా కొన్ని ప్రయత్నాలు చేశారు ఓడను కంట్రోల్ చేయటానికి. ఓడ కంట్రోల్ కావటం లేదు, పరిస్థితి ఏమి సర్దుమణగట్లేదు. ఈ సమయంలో వారు ఏం చేశారంటే దేవునికి ప్రార్థించి, దేవా, నిర్దోషమైనటువంటి ఒక మనిషిని మేము చంపివేసామనేటువంటి ఆ యొక్క తప్పిదం మా మీద మోపవద్దు అని ప్రార్థించి, అప్పుడు ఏం చేశారంటే తనను లేపి సముద్రంలో పడవేశారు. ఇది జరిగిన వెంటనే సముద్రం వెంటనే సర్దుమణిపోయింది. వెంటనే వారికి ఏమని అర్థమైందంటే, ఇది కేవలము వనాను బట్టే ఈ విధంగా తుఫాను వచ్చిందని, అందువలననే ఈ యోనాను ఎప్పుడైతే వారు సముద్రంలో పడవేశారో అది సర్దుమణిగిపోయిందని వారికి తేటగా అర్థమైంది. యోన చనిపోటకు సిద్ధమయ్యాడు తన తప్పిదమ నిమిత్తము. అయితే దేవుడు తన పట్ల కృప కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ నీళ్లలో పడవేయబడినటువంటి యోనాను రక్షించేందుకు అక్కడ పెద్ద చేపను దేవుడు ఉంచాడు. అది మృంగివేయినట్లుగా, ఆ మృంగివేసిన తర్వాత దానికి ఏం చేయాలో తెలియచేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ చేప యోనాను మింగివేసిందో అప్పుడు యోన అక్కడ నుండి ఇంకా ప్రాణంతోనే ఉన్నాడు. ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాడు దేవునికి. అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, తను చేసినటువంటి తప్పిదము, తను చేసినటువంటి అంతా కూడాను తప్పిదము, దానివల్ల ఎంత అనేటువంటిది కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని గ్రహించిన వాడే చేప కడుపులో నుండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. యోన గ్రంథంలో 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే యోన చేసినటువంటి ప్రార్థనే అక్కడ వ్రాయబడి ఉన్నది. సరే, దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థనను అంగీకరించి తనను క్షమించి చేపకి ఆర్డర్ ఇచ్చాడు. ఏమని ఆర్డర్ ఇచ్చాడు? అది ఒడ్డుకు పోయి అక్కడ యోనాను బయటకు విడిచివేసేలాగా, అక్కడ కక్కి వేసేలాగా ఆర్డర్. ఈ ఆర్డర్ను తీసుకుని చేప ఏం చేసిందంటే మా ఒడ్డు వైపుకు వెళ్ళి, తీరం వైపుకు వెళ్ళి అక్కడ యోనాను కక్కి వేసింది. యోన ప్రాణములతోనే బయటకు వచ్చేసాడు. తనకు నమ్మశక్యం కాలేదు. దేవుడు తన పట్ల ఎంతో కరుణ చూపి సముద్రంలో పడవేయబడినటువంటి తనను సహితము కాపాడు రీతిగా దేవుడు తన ఎడల చూపినటువంటి ఆ యొక్క కృపను తను నమ్మలేకపోయాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, రెండవసారి మళ్ళీ ప్రత్యక్షమయ్యి యోనాకి మళ్ళా వెళ్ళి మొట్టమొదటి ఏ పని అయితే తాను చేయమని చెప్పాడో అదే పనిని చేయమని చెప్పాడు. అంటే నినువేకు వెళ్ళి, నినువేకు 40 దినములలో అది నాశనం కాబోతున్నది అని ప్రకటించమని చెప్పాడు. మొదటిసారి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటకిను రెండవసారి చెప్పినటువంటి మాటకి కొద్ది స్వల్ప వ్యత్యాసం ఉన్నది. మొట్టమొదటిసారి ఏమంటాడంటే, నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని చెప్పాడు. అంటే నినివే పట్టణమునకు దుర్గతి, దుర్గతి అంటే ఏ రకమైన దుర్గతి వస్తుందో తెలియదు, డెఫినెట్గా ఉన్నది. అయితే ఈసారి ఏమన్నాడంటే, నినివే మహాపురమునకు పోయి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయుము. కాబట్టి ఇక్కడ టైం చెప్పాడు, ఎంత టైంలో రాబోతున్నదో, ఏం జరగబోతున్నదో చెప్పాడు. నాశనం అయిపోబోతున్నది అనేటువంటి స్పెసిఫిక్గా చెప్పాడు. ఈ విధంగా చూసినట్లయితే నినివే పట్టణకు కొంత స్పెసిఫిక్గా డీటెయిల్స్ అనేటువంటివి తెలిసినవి. అంటే మొదటిసారి తను తప్పు చేసి, యోన తప్పు చేసి రెండవసారి వచ్చి ప్రకటించడం వలన వారికి 40 దినములలో వారి యొక్క పట్టణము నాశనం కాబోతున్నది అనేటువంటి డీటెయిల్స్ పూర్తిగా తెలిసినాయి. దీనిని బట్టి వారు ఏం చేశారంటే, రాజు నుండి మంత్రులు, సామాన్యులు, మిగిలినటువంటి ప్రజలందరూ, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పశువులు ఇవన్నీ కూడాను తమను తాము తగ్గించుకొని ఏమి తినకుండా ఉపవాసం ఉంటూ నీళ్లు కూడా త్రాగకుండా బూడిదలో కూర్చున్నట్లుగా కూర్చొని వారి యొక్క తప్పిదము నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కృప చూపుతాడు, మనల్ని కరుణిస్తాడు, మనల్ని క్షమిస్తాడు అనే ఉద్దేశం చేత ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఎప్పుడైతే నినివే పట్టణస్థులందరూ తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో కృప కోసం వేడుకున్నారో, తమ తప్పిదమును ఒప్పుకొని, దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క శిక్షను రాకుండా ఆపివేశాడు. బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ సార్లు శిక్షను పూర్తిగా ఆపివేయటం అనేటువంటిది దేవుడు చేశాడు. చాలా సందర్భాల్లో ఆయన రావాల్సినటువంటి శిక్షను పోస్ట్పోన్ చేస్తూ వచ్చాడు. కానీ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే పూర్తిగా దాన్ని రద్దు చేయటం అనేటువంటిది జరిగింది. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. ఇప్పటి వరకు జరిగినది ఏమిటంటే, దేవుడు నినువే పట్టణస్థులను వార్న్ చేయాలనుకున్నాడు. ఆ విధంగా వార్న్ చేశాడు. చేసినప్పుడు వారు తమను తాము తగ్గించుకొని పశ్చాత్తాపపడినందువలన వారి మీదకి రావాల్సినటువంటి ఆ శిక్ష రాకుండా తప్పించాడు. అంతవరకు బాగానే ఉంది. అసలైనటువంటి ప్రాబ్లం ఇక ఎవరితో వచ్చిందంటే, ఈ సమాచారము తెలియజేయమని చెప్పినటువంటి తన ప్రవక్త అయినటువంటి యోనాతోటే వచ్చింది అసలైనటువంటి ప్రాబ్లం. ఏం జరిగింది? ఎప్పుడైతే దేవుడు తను పంపాలని అనుకున్నటువంటి శిక్షను నినువే మీదకి పంపకుండా ఆపివేశాడో, యోనా బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, ఇందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనియక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నినువేను శిక్షించనందువలన యోనా కోపగించుకున్నాడు. ఇదేంటో చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఆయన ఎవరిని శిక్షించాలనుకుంటాడో, ఎవరిని శిక్షించకుండా వారిని క్షమించాలనుకుంటాడో ఆయన ఇష్టం. నీవును నేను ఎవరము? అయితే తన యొక్క ఉద్దేశము చొప్పున తన ఇష్టానుసారంగా దేవుడు ప్రవర్తించవలనని ఇక్కడ ప్రవక్త ఆశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని శిక్షించకుండా ఆ శిక్షను ఆపివేసినప్పుడు తనకు కోపం వచ్చింది. అంటే తన ఎక్స్పెక్టేషన్ ఏంటన్నమాట, తాను వెళ్ళినప్పటికీ చెప్పినప్పటికీ వారు పశ్చాత్తాపడినప్పటికీ వారిని దేవుడు శిక్షించాలి అని తన ఉద్దేశం అయి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు వారి మీదకు పంపాల్సినటువంటి శిక్షను పంపకుండా ఉండుటని బట్టి తను ఏమంటున్నాడంటే ఇక్కడ దేవునితో, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఏంటో ఇంత ప్రాబ్లం ఈయనకి నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, ఏ విధంగా నువ్వు బ్రతికేవు, అసలు నువ్వు చనిపోవలసినటువంటి వాడివి, సముద్రంలో నిన్ను ఎత్తిపడేసినప్పుడే చనిపోవలసినటువంటి వాడివి, చేపను దేవుడు పంపి నిన్ను రక్షించాడు. అయితే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీవు ఏ స్థితి నుండి నీవు రక్షించబడినావో, ఏ పరిస్థితులలో నువ్వు బయటకు తీసుకుని రాబడినావో అదంతా మర్చిపోయి వారి మీద దేవుడు కోపగించుకొని వారిని నాశనం చేయలేదు కాబట్టి నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని చెప్తున్నాడంటే ఈ ప్రవక్త ఏ పరిస్థితిలో ఉన్నాడనుకుంటున్నారు? ఏమో మరి, నన్నుక బ్రతుకనీయక చంపుమని కూడా యెహోవాకి మనవి చేస్తున్నాడంట. ఏంటో మరి ఈయనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో మనకు తెలియలే. సరే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కోపించటం న్యాయమా అని అడిగాను. అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి పోయి తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించదునో చూచేదనని ఆ నీడను కూర్చుండెను. ఇప్పుడు ఏం జరిగిందంటే, యెహోవా నువ్వు కోపించడం న్యాయమా అని అడిగాడు. సరే అప్పుడు ఏం చేశాడంటే, పట్టణంలో నుండి, అప్పటి వరకు పట్టణంలో ఉన్నట్టు ఉన్నాడు, ఆ పట్టణం నుండి బయటికి పోయి అక్కడ పందిరి ఒకటి వేసుకొని ఆ పందిరి దగ్గర కూర్చొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచేదనని అక్కడ నీడను కూర్చున్నాడంట. పట్టణమునకు ఏమి సంభవించుతుందేంటి? దేవుడు అప్పటికీ నిర్ణయం తీసేసుకున్నాడు, వాణ్ణి క్షమించాలనుకున్నాడు, క్షమించాడు, నాశనం రాకుండా కాపాడాడు. ఈ మధ్యలో జరిగిందేంటి? నువ్వు కోపగించుకున్నావు, నువ్వు కోపగించుకొని దేవునితో మాట్లాడటం ప్రారంభించావు, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలన్నావు, అది ఎందుకో తెలీదు. సరే నువ్వు బయటికి వెళ్ళావు, ఊళ్ళో నుండి బయటికి వెళ్ళి అక్కడ పందిరేసుకొని దానికి ఇంకా ఏమి సంభవించునో చూసేదని అనుకుంటే అక్కడ కూర్చోటం ఏంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆయన శిక్ష పంపని కారణంగా నువ్వు కోపగించుకున్నావు కాబట్టి దేవుడు మరి ఒకసారి ఆయన పునరాలోచించి తన డెసిషన్ మార్చుకుంటాడనే? ఏమో మరి. సరే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనాతలకు పైగా నీడ ఇచ్చినట్లుగా చేశాను. ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించను. ఇక్కడ మళ్ళీ బయటకు వెళ్ళి కూర్చుని పందిరేసుకుని కూర్చున్నటువంటి ఆ యోనకి శ్రమ పోగొట్టే నిమిత్తం దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక స్వర చెట్టును మొలిపించి ఆ స్వర చెట్టు యొక్క నీడను ఇచ్చి తనను సేదతీర్చాలని చూచాడు. దానిని బట్టి మళ్ళీ సంతోషిస్తున్నాడు. ఇప్పటి వరకు తను యొక్క కోపము ఇవి అన్నీ పక్కన పెట్టేసేసి తనకు మేలు జరుగుతున్నప్పుడు తను సంతోషిస్తూనే ఉన్నాడు. ఎటు వచ్చి ప్రాబ్లం ఏంటంటే ఆ నినివే పట్టణస్థులు తమను తాము తగ్గించుకున్నందువల్ల దేవుడు వారి ఎల్లల కృప చూపటం అనేటువంటిది ఇతనికి ఇష్టం లేదు. చాలా వింతగా ఉన్నది కదండి, ఈయన ఒక ప్రవక్త, మరి ఎందుకు ఇలాంటి నేచర్ చూపిస్తున్నాడో మనకు తెలియదు. తర్వాత మరుసటి ఉదయం అందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడి సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ఇక్కడ మళ్ళీ చూడండి, దేవుడు ఏం చేశాడంటే స్వర చెట్టును మొలిపించాడు. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు యోన. రెండో రోజున దాన్ని చంపేశాడు దేవుడు. కాబట్టి మళ్ళీ యోనాకి కోపం వచ్చింది. కోపం వచ్చి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. మొట్టమొదట ఏం చేశాడంటే ఇది రెండోసారి అండి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునటం అనేటువంటిది. మొదటిసారేమో ఈ మాటని ఏకంగా దేవుడితోనే చెప్పాడు. ఎందుకంటే మొట్టమొదట నాలుగవ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఇది రెండవసారి 4వ అధ్యాయం 8వ వచనంలో బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాడు. ఈసారి యెహోవాతో ఏమనలేదు కానీ తను అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే నేను. చూడండి అలాంటి స్థితిలో ఉన్నాడు, దేవునితోనే ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు, తన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలంటాడు, దేవునితోనే ఆ మాట చెప్తాడు, ఇంకోసారి తన అనుకుంటాడు. ఈ స్వర చెట్టును గురించి నువ్వు కోపించడం న్యాయమా అని అడిగినప్పుడు ప్రాణం పోగునంతగా కోపించడం న్యాయమే అంటున్నాడు. అప్పుడు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి రాత్రిలోగానే పడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహుపశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోహానతో సెలవిచ్చాను. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే తను తన యొక్క ప్రణాళిక ఏంటి, తన యొక్క ఉద్దేశం ఏంటి, తను ఎవరు, తను ఏమి చేయాలి, తను పాపిని రక్షించవలసినది, తాను గ్రహించుకొని పశ్చాత్తాపడినటువంటి పాపిని క్షమించవలసి ఉన్నది. అయితే ఈ మధ్యలో ఈ యోన వచ్చి వారు ఎవరో నాకు ఇష్టం లేనటువంటి వారు కాబట్టి వారిని శిక్షించాలని అనుకోవటం, దాన్ని బట్టి మూతి ముడుచుకోవటం, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలనుకోవటం, ప్రాణం పోగునంతగా కోపించడం న్యాయమే అంటాం, ఇవన్నీ కూడాను ప్రవక్తకు తగినటువంటి మాటలు కావు, తగిన ప్రవర్తన కాదు. ఈ విషయంలో మనం దీనిని కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అది మన తదుపరి ప్రసంగంలో కొంత విశ్లేషణ చేద్దాం. థ్యాంక్ యూ.